சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். பதமூடோ அத்தியாயம் 20வ ஸ்லோகம். ப்ரக்ருதிம் புருஷம் சைவ வித்யநாதி உபாவபி விகாராம்ச குணாம் சைவ வித்தி ப்ரக்ருதி சம்பவான். చివరి విషయాన్ని గురించి వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ. క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం గురించి చెప్పిన తర్వాత, జ్ఞేయం గురించి చెప్పిన తర్వాత, ప్రకృతి పురుష అంటే ఏమిటి, పురుష ప్రకృతి గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఈ పురుష ప్రకృతి అనేటువంటిది రెండు కూడా అనాది అన్నారు. ఈ పురుష ప్రకృతి మనం అనాది అని చెప్పాలి. అనాది అంటే మొదలు లేనటువంటి, ఆది లేనటువంటి, బిగినింగ్లెస్ అంటారు. అనాది అంటే పురుషుడు, పురుషుడు అంటే చైతన్యం, ఆత్మ, కాన్షియస్నెస్ అని అర్థం. ప్రకృతి అంటే మ్యాటర్, అపరాప్రకృతి. పరాప్రకృతి అని 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో విన్నాం. ఆ పరాప్రకృతే పురుష అని పేరు. ఆ అపరా ప్రకృతే ఇక్కడ ప్రకృతి అని పేరు. ఈ పురుష ప్రకృతి ఈ రెండు యొక్క కలయికి ఈశ్వరుడు. ఈశ్వర అంటే దేవుడు, భగవంతుడు అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక. అందుకని అర్ధనారీశ్వరుడుగా మనకు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూస్తాం. పురుష ప్రకృతి, సో పురుష పరాప్రకృతి, ప్రకృతి అపరాప్రకృతి, ఈ రెండింటికి భేదం ఏమిటి? అనాది అని చెప్పినా కూడా పురుష అనేటువంటి దాంట్లో మార్పు లేదు, చేంజ్ లెస్. ప్రకృతి మారుతూ ఉంటుంది, సవికారం. పురుష నిర్వికారం, నిర్గుణం. ప్రకృతి గుణాలున్నాయి, మారుతూ ఉంటుంది. కనుక సృష్టికి ముందే పురుష ప్రకృతి ఈ ఇద్దరు ఉన్నారు. పురుష ప్రకృతి సృష్టి రావడానికి ముందే, ఆ సృష్టి రావడానికి ముందే ఉన్నారు. సృష్టి ఎలా వచ్చిందంటే ఈ అనాది అయినటువంటి పురుష ప్రకృతి ఈ రెండింటి యొక్క మిశ్రం వలన సృష్టి జరిగింది. అంటే ఈ రెండు మిక్సర్ ఏంటి, ఈశ్వరుడు. ఈశ్వరుడే సృష్టి చేశాడు. చూడండి, ఎలా ఎక్కడ కూడా ఉపనిషత్తులు గాని, భగవద్గీత గాని, పురాణాలు గాని ఎక్కడ క్లాష్ ఉండదు. టీచింగ్ లో ఎక్కడ ఒకదానికి ఒకదానికి పొంతం లేకపోవటం ఉండదు. అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయి ఎక్కడ చూసినా కూడా మీరు. అది చాలా యునీక్నెస్ ఆఫ్ అవర్ శాస్త్ర. చదివే వాళ్ళకి తెలుస్తుంది, అది చదవని వాళ్ళకి ఎట్లాగూ తెలియదు. ఏమిటా యునిక్నెస్ అంటే, ఈ పురుష ప్రకృతి యొక్క మిశ్రమే కలయికే ఈశ్వరుడు, భగవంతుడు. దేవుడు అంటే ఎవరండి అన్నారు. చైతన్యం అంటే జడమైనటువంటి మాయ. ఇంగ్లీష్ లో చెప్పాలంటే కాన్షియస్నెస్ ప్లస్ మ్యాటర్. కాన్షియస్నెస్ నే పురుష అన్నా, ప్రకృతిని మ్యాటర్ అన్నా. ఎనర్జీ మ్యాటర్, మ్యాటర్ ఇన్ మోషన్ ఇస్ ఎనర్జీ, ఎనర్జీ ఇన్ మోషన్ ఇస్ మ్యాటర్. కదిలేటటువంటి ఎనర్జీ ప్రకృతి. ప్రకృతి బీజ రూపంలో ఉంటుంది, ప్రపంచం అనేటువంటిది కదిలే ప్రకృతి. కదలని ప్రపంచం ప్రకృతి, కదిలే ప్రపంచం, కదిలేటటువంటి ప్రకృతి ప్రపంచం. మనం చూసేదంతా ప్రకృతి. దేహాన్ని ఏ రూపంలో ఉందంటే చాలా వైలెంట్ గా మారుతూ కదులుతూ ఉన్నది. ఇది కదలని స్థితి వస్తే అది బీజ రూపంలో ఉన్న ప్రకృతి అంటాం. మామూలుగా తెలుగులో కూడా అంటాం దాని ప్రకృతి ఏమిటంటే దాని మూల రూపం అని అర్థం. బీజ రూపం అంటాం దాన్ని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి మాయ వలన ఈ యొక్క సృష్టి జరుగుతుంది, జీవుల సృష్టి. ఆ జీవుల సృష్టి ఎలా జరిగింది అంటే మనం అనుకుంటాం దేవుడు సృష్టి చేశాడు. ఇప్పుడు ఈశ్వరుడు అన్నాం కదా, భగవంతుడు కదా, మనందరం ఏమనుకుంటాం భగవంతుడు అందరినీ సృష్టి చేశాడు. అందరిని సృష్టి చేస్తే ఎందుకండి ఇట్లా సృష్టి చేశాడు అని ప్రశ్న వస్తున్నది కదా. రోగాలు ఎందుకు సృష్టించాడు, దోమలను ఎందుకు సృష్టించాడు, ముసలితనం ఎందుకు రావాలి, చేసేవాడేదో సరిగ్గా చేయొచ్చు కదా అనే ప్రశ్న వస్తుందా లేదా. ఆయనకు లేదండి, ఆడుకుంటున్నాడు ఆయన. ఆయన ఆడుకుంటున్నాడు అన్నప్పుడు భగవంతుడి మీద నింద వేస్తాం కదా. ఆయనకు లీలైతే నాకు దుఃఖం, నా దుఃఖం చూస్తూ ఉంటే ఆయనకు ఆనందంగా ఉన్నదా అని ప్రశ్న వస్తుంది కదా. అడుగుతున్నారా లేదా భక్తులు, నేను ఇంత దుఃఖపడుతుంటే నువ్వేమో మాత్రం హాయిగా ఆనందంగా ఉన్నావని అడుగుతున్నాం కదా. శాస్త్రం అంటుంది ఈ ప్రశ్న సరిగైనది కాదు. నీకు దుఃఖం రావడానికి, వ్యాధి రావడానికి, కష్టపడడానికి, మరణానికి, ఈ రోగాలకి, ముసలితనానికి ఆయన కారణం కాదు. అందుకని ఏది కారణం అనేది మనకు తెలియదు. శాస్త్రం చెప్తుంది దానికి వేరే కారణం ఉన్నది అని. ఏమిటా కారణం అంటే భగవంతుడు కూడా సృష్టికి కారణమే. భగవంతుడు కూడా ఈ సృష్టి చేయడానికి కారణమే, కానీ ఆయనే మాత్రమే కారణం కాదు. రెండు కారణాలు ఉన్నాయి. మన ఇక్కడికి రావడానికి, ఈ శరీరంలోకి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. భగవంతుడు ఒక కారణం, మన కర్మ ఒక కారణం. నేనెప్పుడు చేశానండి కర్మ అన్నాడు. పోయిన జన్మలో చేశావు. పోయిన జన్మలో నేను ఎందుకు, పోయిన జన్మ ఎట్లొచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చానండి అంటే నీ కర్మ అన్నా. నేనెప్పుడు చేశాను కర్మ అంటే పోయిన జన్మలో చేశామన్నా. ఇప్పుడు మండి ప్రశ్న వచ్చింది కదా, పోయిన జన్మ ఎట్లొచ్చిందండి అసలు, అదానికి కారణం ఏమిటి. అప్పుడు శాస్త్రం చెప్తుంది అంతకుముందు కర్మ, అంతకుముందు కర్మకి మళ్ళీ ఎవరు చేశారు దాన్ని, అంత జన్మలో చేశామన్నారు. ఇలా ఎందుకండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు అని అనిపిస్తుంది మనకు. కనుక కర్మ అనేటువంటిది, సంచితం అనేది కూడా ఆ ప్రకృతిలో ఒక భాగం. అది ఉన్నది. దయానంద స్వామి చెప్తారు మనందరం మనకు చాలా ప్రాపర్టీ ఉందట. ఏమిటి అంటే అనాదిగా మన దగ్గర ఒకటి ఉన్నది ఏమిటంటే అజ్ఞానం, ఇగ్నరెన్స్. ఆ అజ్ఞానం అనేటువంటిది మనతో పాటే ఉంటుంది. అదే కర్మ. ఆ సంచిత కర్మ మనల్ని అట్లా తీసుకొస్తూ ఉంటుంది. అందుకని మొదటి కర్మ, మొదటి జన్మ అని అడగవాదు. అనాదిన ఆ ప్రకృతిలోనే, అనాది ప్రకృతిలోనే సంచిత కర్మ ఉన్నది. ఆ జీవుడు ఆ సంచిత కర్మను అనుభవించడానికి శరీరం తీసుకుంటాడు. కనుక మనం ఏమిచ్చాం, మన కర్మని ఇచ్చాం ఆయనకి, భగవంతుడి ఆయన జన్మనిచ్చాడు శరీరాన్ని. ఈ కర్మనివ్వడం జన్మనివ్వడం ఏమిటండి ఇవన్నీ అన్నాడు. ఇదంతా ఉపనిషత్తు స్టైల్ అండి. ఈ స్టైల్ మనం అర్థం చేసుకోవాలంటే చాలా లోతుకు వెళ్ళాలి, వినాలి. అసలు ఈ జన్మనివ్వడం ఏమిటి, ఎలా ఇస్తాడు ఆయన, ఆయన ఇచ్చి అంతటా వ్యాపించి ఎట్లా ఉంటాడు అనేది గ్రహిస్తే ఫైనల్ గా ఉపనిషత్తు ఎంత ప్లేఫుల్ గా మనల్ని ట్రైనింగ్ ఇస్తున్నది అనేది బలి ఆశ్చర్యం ఇస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఈయన ఇలా చెప్తారు కృష్ణ పరమాత్మ. ఏమని చెప్తారు చూడండి, ఈ యొక్క 20 శ్లోకంలో విద్ధి అంటున్నాడు. తెలుసుకో, ఏం తెలుసుకోవాలి, ప్రకృతి పురుషం చ ఏవ అనాది ఇతి విద్ధి, ఉభౌ అపి అనాది ఇతి విద్ధి, ఉభావపి ఉభౌ అపి ఈ రెండు కూడా అనాది అని తెలుసుకో, వాటికి మొదలు లేదు. అందుకని మొదలు ఎక్కడ అని అడగండి. మొదలు ఎక్కడని అడిగితే చెప్పినా నీకు అర్థం కాదు, అందుకని అడగవాదు. నాకు అర్థం కాదని మీకు ఎలా తెలుసున్నారు? నాకు తెలుసు. ఒకటి ఉదాహరణ కాదు. ఇప్పుడు అవిద్య, అజ్ఞానం ఎప్పుడు మొదలైంది ఏం చెప్తాం? అజ్ఞానం ఎప్పుడు మొదలైంది? అవిద్య అనేటువంటిది దానికి మొదలు ఉన్నదా, ఆది ఉన్నదా అంటే అది అనాది అన్నాం. అనాదిగా అంటే మొదలు లేదు దానికి. అవిద్య అనే దానికి కూడా మొదలు లేదు. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానానికి మొదలు ఉన్నదా? ఎప్పుడు వచ్చిందండి? ఏప్రిల్ 1st వచ్చిందా? మార్చి 1st వచ్చిందా? జనవరి 1st వచ్చిందా? జనవరి అంటే ఏమిటి తెలుసా? జనానాం వర్రి జనవరి. ఈ 2019 ఎట్లా జరుగుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఎట్లా జరుగుతుందో ఏమో, వర్రి స్టార్ట్ అయింది కదా. 1st సంతోషంగా ఉండొచ్చుగా. న్యూ ఇయర్ 1st అంటాం. దేవుడా అన్ని బాగా జరిగేటట్టు చూడు, ఎక్కడ కష్టాలు రాకూడదు 2019. జనానాం వర్రి జనవరి, జనానాం వర్రి జనవరి. పరమార్థనంద స్వామీజీ జోక్గా చెప్తూ ఉంటారు, ఇట్లా వర్రి అవుతుంటాం అన్నమాట. కనుక ఈ అవిద్య అనే దానికి కూడా మొదలు లేదండి. చూడండి, ఇక్కడ చాలా గొప్ప విషయం ఇది. అవిద్య అనే దానికి మొదలు లేదన్నాం, అనాది అన్నాం. ఒకవేళ మొదలే ఉందనుకోండి, దానికి ఒక స్టార్టింగ్ ఉన్నది అవిద్యకి. అజ్ఞానం కూడా ఒక రోజు ఫలానా బుధవారం మొదలవుతుంది, మొదలుందనుకోండి, దానికి కూడా స్టార్టింగ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, అంతకు ముందు లేనట్లే కదా. మొదలు గనక ఉండి ఉంటే ఇప్పుడేమండి, మనం ఫలానా సంవత్సరం పుట్టామంటాం అవునా అనుకుందాం. 1954, 1956 అట్లా మీ సంవత్సరాన్ని చూసుకోండి, పుట్టాం అంటారు. ఫలానా 1950 పుట్టానండి నేను అంటారు. ఇంకొక ఆయన 1955 పుట్టానంటారు. ఇంకొక ఆయన 1940 పుట్టానన్నది. అంటే 1940 ముందు లేనట్లేగా అవునా. ఫలానప్పుడు పుట్టాము అంటే, జన్మించాము అంటే మొదలు ఉన్నది అంటే, అంతకుముందు మీరు లేనట్లేనా కదా, అవునా కదా, లేరనే కదా. అదేవిధంగా అవిద్య కూడా దానికి మొదలు ఉన్నదనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఫలానప్పుడు మొదలైంది అనుకోండి, మొదలు అప్పుడు ఇక్కడ మొదలైంది ఈ టైం, దానికి ముందు లేనట్లే కదా. అజ్ఞానం అనేది అవిద్య, అవిద్య అనేది అజ్ఞానం. ఇది లేనప్పుడు ఏముండి ఉండాలి? జ్ఞానం ఉండి ఉండాలి. ఇప్పుడు అవిద్య అనేది అందరికీ ఉన్నది, మన జన్మతః ప్రాపర్టీ అన్నాము. అది శాశ్వతం, అనాది, ఎటర్నల్. అది నువ్వు నమ్మకపోతే దానికి మొదలు ఉన్నది అంటే ప్రాబ్లం ఏమిటో తెలుసా? అది మొదలు ఉన్నది దానికంటే, దానికి మొదలు బర్త్కి ముందు అంటే, అది ఉండడానికి ఒక ముందు గనక ఉండి ఉంటే దానికి ఒక మొదలు ఉందండి, స్టార్టింగ్ పాయింట్. అది స్టార్ట్ కావడానికి ఒక ముందు అంతా ఏమై ఉండాలి? అందరికి ఏముండి ఉండాలి? అందరికి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే అప్పుడు లిబరేషనే కదా, మోక్షమే కదా. అంటే అవిద్య రావడానికి ముందు అందరూ జ్ఞానులే. జ్ఞానం అంటే మోక్షం, మోక్షం ఎటర్నల్. ఇప్పుడు ఎటర్నల్ మోక్షం ఉన్నప్పుడు ఇంకా అవిద్య స్టార్టింగ్ ఎక్కడుంటుంది? కనుక అవిద్య ఎప్పుడు పుట్టిందండి, ఎప్పుడు మొదలైందని అడగదు. పుట్టింది మొదలైంది ఫలానప్పుడు అని అన్నావంటే ఈ ప్రాబ్లం వస్తుంది. అంతకుముందు అందరం జ్ఞానమై ఉండాలి, జ్ఞానం ఉండి ఉంటే ముక్తులమై ఉండాలి, ముక్తులమై ఉంటే మోక్షం వచ్చి ఉండాలి. మోక్షం అనేది శాశ్వతం కనుక అవిద్య అనేది రావడానికి లేదు. ఎంత గంభీరమైన విషయం చూసారు, ఆలోచించండి. ఇంటికెళ్ళి ఇది అండి థింకింగ్ అంటే. ఇట్లా ఆలోచిస్తూ ఉంటేనే మనసు బాగా షార్ప్ అవుతుంది. కనుక ఆత్మ అజ్ఞానం అనేది కూడా అనాది, దానికి మొదలు లేదు. మరి ఎట్లా అండి దీని నుంచి బయటపడటం అన్నారు? అసలు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో ఫస్ట్, అవిద్య అంటే ఏమిటో తెలుసుకో, ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ అంటున్నావు కదా, దాన్ని తెలుసుకుంటున్నాడు. చూడండి కృష్ణ పరమాత్మ ఈ మూడు శ్లోకాల్లో అసలు వేదాంతం మొత్తం రంగరించేశారు. అట్లాగే మూడు శ్లోకాలు అర్థమైతే చాలు, వేదాంతం మొత్తం అర్థమైపోతుంది. చూడండి, ప్రకృతి పురుష అనాది, తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఏమిటి తర్వాత రెండో లైన్లో, వికారాంశ గుణాంశైవ ప్రకృతి సంభవాన్. పురుష ప్రకృతి ఈ రెండు కూడా అనాది, కానీ ప్రకృతి యొక్క తత్వం ఏమిటంటే వికారం. వికారాన్ అంటే ఈ వచ్చేవన్నీ ప్రోడక్ట్స్ ఏవేవైతే చూస్తున్నాను ఇవన్నీ, వీటన్నిటికీ గుణాలుంటాయి. ఒక వాటి వాటి ప్రాపర్టీస్ ఫంక్షన్, ఫలానా వస్తువు ఫలానా గుణం. ఇప్పుడు ఇది చూడు, తెల్ల గుణం, తెలుపు రంగు, వాసన, గుణాలుంటాయి. వికారం ఇది ఒక ప్రోడక్ట్, మారుతూ ఉంటుంది, గుణాలుంటాయి. ఇది ఎవరు లక్షణ దర్శ? ఇప్పుడు మీరు పుష్పం చూస్తున్నారంటే మారుతున్నది, గుణాలున్నాయి, రంగు వాసన రుచి కూడా ఉంటుంది నోట్లో వేసుకుంటే. రంగు రుచి వాసన ఈ మూడు ఉన్నాయంటే గుణాన్. ఇవి ఎట్లా వచ్చినాయట? ప్రకృతి సంభవాన్, ప్రకృతి వలన వచ్చింది. సంభవం అంటే ఉత్పత్తి, పుట్టడం, ప్రకృతి వలన వ్యక్తమవుతున్నది అది. వికారాన్ ఈ కార్యరూప వస్తువులన్నీ కూడా గుణాంశ గుణములతో కూడి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇట్లాంటివన్నీ గుణాలతో. ఒక పుష్పమే కాదు, ఈ శరీరం మనస్సు కూడా. సత్వగుణం అయితే జ్ఞానప్రధానం, రజోగుణం అయితే క్రియాప్రధానం, తమోగుణం అయితే నిద్రాప్రధానం. అట్లాంటి గుణాలతో వచ్చినవన్నీ కూడా దేనివలన అంటే ప్రకృతి సంభవాన్. సత్వగుణం దేని వలన వస్తుంది? సుఖం అనేది సత్వగుణం వలన వస్తుంది, దుఃఖం అనేది రజోగుణం వలన వస్తుంది, మోహం అనేటువంటిది తమో గుణం వలన వస్తుంది. ఇక్కడ సత్వరజస్తమో గుణాలు ఎక్కువగా వ్యక్తం కావు, మనలో వ్యక్తం అవుతుంది, జీవరాశుల్లో వ్యక్తమైంది. సుఖము, దుఃఖం, మోహం. జంతువుల్లో కూడా మోహం ఉంటుంది చూశారా? అవి కూడా మోసపోతూ ఉంటాయి పాపం. మనం ఏదో చూపిస్తే తినేది అనుకుని వస్తుంది, అది మోహమే కదా. మనము మోహంలో పడుతుంటాం కదా, దుఃఖంలో పడుతున్నాం కదా. అప్పుడప్పుడు సుఖం, మధ్య పానీయంలాగా అప్పుడప్పుడు సుఖం కాస్త. ఇవన్నీ మూడు గుణాలు వల్ల, సుఖ దుఃఖ మోహ, సుఖ దుఃఖ మోహ. పళ్ళు వల్ల దుఃఖం, కన్ను వల్ల దుఃఖం, ఎముకల వల్ల దుఃఖం, బ్యాక్ పెయిన్ వల్ల దుఃఖం, జాయింట్ల వల్ల దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం, అన్ని దుఃఖమే. అప్పుడప్పుడు మధ్యలో సుఖం, మోహం, ఇవన్నీ ప్రకృతి వలన వచ్చినాయి అన్నారు. అది కనుక పురుష ప్రకృతి అనాది అని తెలుసుకో. ఈ ప్రకృతి అనేది దాని వలన ఈ అన్ని నామరూపాలన్నీ వచ్చినాయి. ఇవన్నీ మారుతున్నవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి. వికారం అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అని అర్థం, విషయాలు, కార్యరూపాలు, నామరూపాలు. ఏమండి, మీరు చూసే ప్రతి రూపం దానికి ఒక పేరుందా? ఉన్నదా లేదా? ప్రతి దానికి ఒక పేరుంది, ప్రతి దానికి ఒక రూపం ఉంది. ఆ రూపము పేరు ఉన్నదా, అది మారుతున్నదా లేదా చూడండి మీరే. మారనిది ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. ఫలానా వస్తువు, ఫలానా పేరున్నది, మార్పు లేనిది అని చెప్పండి ఒక్కటి. టైం తీసుకోండి, ఒక నెల, రెండు నెలలో, మూడు నెలలో, మీ ఇష్టం. ఇప్పుడే చెప్పాలని ఏం లేదు. ఆలోచించి ఆలోచించి, పరీక్షించి పరిశీలించి పరిశోధించి ట్రై చేయండి. మార్పు చెందకుండా ఏదైనా ఉంటే ఒక్కటి చూపించండి. కంటికి కనపడేవి అన్నీ కూడా మార్పు చెందేవి, అంటే మనం చూసేవన్నీ మార్పు చెందేవన్నీ ప్రకృతి అని అర్థం. మాయా అపరా ప్రకృతి. తర్వాత శ్లోకం చదువుతాం. ఇంతవరకు చదివాం క్రిందటి వారం 21. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖాత్వే హేతురుచ్యతే. ఇది మహావాక్య శ్లోకం, అంటే మహావాక్యం అంతటి విషయాన్ని చెప్పేటటువంటి శ్లోకం. రెండు విధాలుగా చదవచ్చు ఇక్కడ. కార్యకరణ కర్తృత్వే ఒక విధంగా ఉంటుంది, కార్యకారణ కర్తృత్వే అని కూడా చెప్పచ్చు. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కార్యం అంటే శరీరం, కరణం అంటే సూక్ష్మ శరీరం, కార్యం అనేది స్థూల శరీరం, కరణం అంటే సూక్ష్మ శరీరం. స్థూల శరీరం సూక్ష్మ శరీరం కలిపి స్థూల సూక్ష్మ శరీర సంఘాతం, కార్యకరణ సంఘాతం. కర్తృత్వే దీన్ని ఉత్పత్తి చేయడంలో ఈ యొక్క శరీరాన్ని, స్థూల శరీరాన్ని, ఫిజికల్ బాడీ తర్వాత సటిల్ బాడీ, ఈ రెండింటి యొక్క ఉత్పత్తికి హేతు కారణం కర్తృత్వం అంటే వాటి యొక్క ఉత్పత్తికి కారణం ప్రకృతి ఇది ఉచ్యతే. ప్రకృతే కారణం, అందుకని ఆహా ప్రకృతి అని చెప్పి పిలవాలి దీన్ని. ప్రకృతి స్థూల శరీరం మనస్సు రెండు ప్రకృతి వలన వచ్చినాయి. పురుషుడు ఏం చేస్తాడు ఇప్పుడు? పురుష భోక్తృత్వే సుఖదుఃఖానాం హేతు ఉచ్యతే. ఇక్కడ పురుష చైతన్యం, భోక్త పురుష ఉచ్యతే. జీవాత్మ అని అర్థం. పురుష ఎప్పుడైతే ఆత్మ చైతన్యం ఈ శరీరంలో లభిస్తుందో కార్యకరణ సంఘాతంలో, ఆ పురుషుడికి ఆ చైతన్యానికి భోక్త జీవ అని పేరు. భోక్త జీవ. ఇక్కడ మనం కొంచెం సూక్ష్మమైనటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే అట్లా వర్డ్ టు వర్డ్ తెలుసుకుంటే మనకేమీ అర్థం కాదు. ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ పురుష అనేది చైతన్యం అని చెప్పాను, ఆత్మ చైతన్యం అంతటా వ్యాపించి ఉంటుంది, మార్పు చెందకుంటుంది. ఆ చైతన్యం ఆకాశం లాంటిది అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఆకాశం ఉంది, చోటు ఉన్నది ఆకాశం, దానికి ఆకాశంగా మనకు ఉపయోగపడుతుంది. ఆకాశం ఎప్పుడు ఉపయోగపడుతుంది? హాలుగా గోడలుగా కట్టినప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క చోటు ఉపయోగపడుతుంది. ఎన్క్లోజ్డ్ స్పేస్ ఈజ్ యూస్ఫుల్, అన్ఎన్క్లోజ్డ్ స్పేస్ అవచ్ఛిన్న ఆకాశం, దీన్ని అవచ్ఛిన్న ఆకాశం అంటారు. అవచ్ఛిన్నం అంటే ఎన్క్లోజ్డ్, గోడల ద్వారా ఇది మనకు ఇక్కడ లభిస్తున్నది. కనుక ఇక్కడ చక్కగా కూర్చున్నాం ఏమండి, గోడలు లేకుండా హాల్ లేకుండా ఫ్యాన్ బిగించగలరా? బిగించలేరు. లైట్లు బిగించగలరా? లేదు. లైట్లు కావాలి, ఫ్యాన్ కావాలి, చోటు కావాలి, కూర్చోవాలి, క్లాస్ వినాలి అంటే మీకు ఇప్పుడు ఏం కావాలి? అసలు గోడలు కావాలి. చోటు ఉన్నది ఆల్రెడీ, గోడలు కడితే అంతటా ఉన్న ఆకాశానికి ఇక్కడ ఏం పేరు వస్తుంది? హాల్ స్పేస్ అంటాం. హాల్ స్పేస్, ఎన్క్లోజ్డ్ స్పేస్. కనుక హాలు ఉపయోగంగా ఉన్నది అనేది మీరు గోడల్ని ఉపయోగించుకుంటున్నారా, హాల్లో స్పేస్ ఉపయోగించుకుంటున్నారా, ఇవన్నీ తెలిసినవేనండి స్వామిని గారి మాట. మీకు తెలియదని నేను చెప్పలేదు, తెలుసు. కానీ ఈ దృష్టాంతం ద్వారా దాష్టాంతానికి తీసుకెళ్లడం కోసం నా ప్రయత్నం. విడిగా చోటు ఉపయోగం లేదు. మీ అందరికీ ఎన్నో ప్లాట్స్ ఉన్నాయి, ఆ ప్లాట్ ఏం ఉపయోగం అండి? అక్కడ పోయి ఉండగలరా? ప్లాట్ని ఫ్లాట్ గా మార్చాలి, అవునా? ప్లాట్ని ఫ్లాట్ గా మార్చాలి. ప్లాట్ని ఫ్లాట్, ప్లాట్ ఫ్లాట్ తెలుసు కదా, అది తెలియకపోతే ఇంకేముంది? ప్లాట్ని ఫ్లాట్ గా మార్చాలి అంటే గోడలు కట్టాలి, అప్పుడు ఆ చోటుని ప్లాట్ని మనకు ఉపయోగపడుతుంది. ఫ్లాట్ గా మారినప్పుడు అప్పుడు ఫ్లాట్ గా కట్టి ఏం చేస్తారు, ఇది కిచెన్ రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్ అని రకరకాల అంతగా ఉపయోగించుకుంటారు. అంతేకాదు, ఇది టీవీ పెట్టే చోటు, ఇది ఫ్రిడ్జ్ పెట్టే చోటు, ఇది వాషింగ్ మెషిన్ పెట్టే చోటు, ఒకటే రెండా, అన్ని ముందుగానే ఫిక్స్ అయిపోతాయి. గ్రైండర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టండి. గోడలు లేకుండా, ఫ్లాట్ లేకుండా పెట్టలేదు. కనుక ఎన్క్లోజ్డ్ స్పేస్ ఈజ్ యూస్ఫుల్, అన్ఎన్క్లోజ్డ్ స్పేస్ ఈజ్ నాట్ యూస్ఫుల్, అవునా? అది ఉపయోగం లేదు మనకు. అలాగే ఆత్మ చైతన్యం పురుష అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పురుష తత్వం ఉపయోగం లేదు. చైతన్యం యూజ్లెస్. స్వామీజీ ఇంకా జోక్గా చెప్తుంటారు, ఇంట్లో పురుషులు యూజ్లెస్, ఏం పనిచేయరు, అందరూ స్త్రీలే చేస్తూ ఉంటారు ఎక్కువగా పని. పురుషులు అందరూ చేసినవన్నీ అనుభవిస్తూ ఉంటారు, హాయిగా తింటూ ఉంటారు. వేదాంతంలో పురుష కూడా అంతే, ఏమీ చేయడు. ఆత్మ చైతన్యమే, తప్పుగా అనుకోకండి. చెప్తున్నాయి చాలా మంది, ఇప్పుడు చేస్తున్నారులేండి ఈ రోజుల్లో. వెనకటి వాళ్ళు అది చేస్తే వాళ్ళకి మర్యాదకి భంగం, చేయకూడదు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది అట్లా, భార్యే చేయాలి, పిల్లలే చేయాలి. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది రేడియోలో, ఏమిటంటే తాతగారు అడుగుతున్నారు, అరే మనవరాలు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాడు. ఏదో పేరు పెట్టి పిలుస్తా అంటే, అబ్బాయి ఎక్కడున్నాడు, మనవడు ఎక్కడున్నాడు అంటే, వంటింట్లో ఉన్నాడు అన్నాడు. మనవరాలు ఎక్కడికి వెళ్ళిందంటే, షాప్కి వెళ్ళింది బయటకు. అదేమిట్రా, మనవడు వంటింట్లో ఉండడం ఏంటి, అమ్మాయి షాప్కి పోవడం ఏంటి, ఎంత ఉల్టాగా ఉంది అన్నాడు. అప్పుడు కొడుకు అంటాడు, లేదు నాన్నగారు, అంత రోజులు మారిపోయినాయి, ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే, ఆస్తులు కూడా అమ్మాయిలకి, అబ్బాయిలందరూ కూడా అన్ని పనులు నేర్చుకోవాలని, బేటీ పడావో బేటీ బచావో అని చెప్పొచ్చింది కదా కొత్తగా. ఇప్పుడు మారిపోయినాయండి, వెనకటి పురుషులైతే అట్లాంటి పురుషుడు ఈయన కూడా భోక్త. సరే, ఆ కథ అంతా అట్లా ఉంచండి. ఇప్పుడు ఆకాశం ఎట్లాగైతే మనకు గోడలు కడితే ఉపయోగపడుతుందో, గోడలు కట్టకపోతే ఉపయోగపడదు, అదేవిధంగా పురుష చైతన్యం అంతటా వ్యాపించి ఉన్నది, ఏం ప్రయోజనం లేదు. కాన్షియస్నెస్ అది ఈ శరీరంలో, ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అనేటటువంటి గోడలు లాంటి దాంట్లో ఇవి ఉన్నప్పుడు, ఏర్పడినప్పుడు అంతటా ఉండడం వలన ఇక్కడ కూడా ఉంటుంది. ఇల్లు కట్టిన తర్వాత ఇంజనీర్ కాస్త చోటు తీసుకొచ్చి పెట్టాడా, ఇక్కడ పెట్టలేదు కదా, ఆల్రెడీ ఉన్నది. అదేవిధంగా కాన్షియస్నెస్ చైతన్యం కూడా, ఏదైతే ఆత్మ చైతన్యం బ్రహ్మ తురియ ఆత్మ అంటామో, అంతటా ఉన్నది కానీ యూజ్లెస్. అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం, రుచి వాసన ఏమీ లేనటువంటిది. కానీ ఎప్పుడైతే శరీరం మనస్సు కార్యకరణ సంఘాతం వస్తుందో, అప్పుడు ఈ అంతటా ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ కూడా ఉండడం వలన ఈ ఆత్మకి సాక్షి చైతన్యం అని పేరు. ఇందాకేం చెప్పాము, హాల్ స్పేస్ అన్నాం, గోడలు ఎప్పుడైతే వచ్చినాయో హాల్ స్పేస్ అన్నా, ఈ కొండ ఎప్పుడైతే వచ్చిందో పాట్ స్పేస్ అన్నా, ఘటాకాశం అన్నా, అవునా? అంతకు ముందు కొండ రావడానికి ముందు ఘటాకాశం అనేది లేదు, పాట్ స్పేస్ అనేది లేదు. కొండ వచ్చిన తర్వాతనే దీన్ని ఏమన్నా ఈ స్పేస్ ని పాట్ స్పేస్. అట్లాగే ఈ కార్యకరణ సంఘాతం కర్తృత్వే ప్రకృతి ఎప్పుడైతే ఈ యొక్క శరీరాన్ని మనస్సుని వికార గుణాలతో ఉన్నటువంటి దాన్ని సృష్టి చేస్తుందో, ఆ చైతన్యం ఆల్రెడీ ఉన్నటువంటి చైతన్యానికి పురుషః ఆత్మ చైతన్యానికి సాక్షి చైతన్యం అని పేరు. ఆ సాక్షి చైతన్యం భోక్త, అప్పుడు ఆ సాక్షి చైతన్యానికి జీవః అని పేరు. ఎన్క్లోజ్డ్ కాన్షియస్నెస్ జీవః అని పేరు. జీవ సాక్షి, ఆ జీవ సాక్షి ఎట్లా మనకు లభిస్తాడు ఇక్కడ? అహంకార రూపంలో, అహం అహం నేను నేను అనే ఎరుకతో ఆ సాక్షి చైతన్యం లభిస్తాడు ఇక్కడ. ఎట్లాగైతే పాట్ స్పేస్ మనకు ఉపయోగపడుతుందో, హాల్ స్పేస్ ఉపయోగపడుతుందో, ఈ యొక్క సాక్షి చైతన్యం ఈ శరీరంలో ఉపయోగపడుతుంది. దేనికి అంటే ఈ శరీరానికి చైతన్యాన్ని ఇచ్చి ఈ చైతన్య శరీరానికి మనసుకి అవేర్నెస్ ఇస్తుంది. అవేర్నెస్ అంటే ఎరుక, శరీరానికి మనస్సుకి దానికి దానికిగా ఎరుక రాదు. శరీరానికి మనస్సుకి ఎరుకని ఆత్మ చైతన్యం ఇస్తుంది. ఆ ఎరుకని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నేను నేను అహం అహం అనేది ఏర్పడుతుంది. అహం అహం అనేది నేను రాగానే, అహం అంటే అహంకారం అని కాదు, ఆ నేను నేను రాగానే నేను అనుభవిస్తున్నాను, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను శరీరం ద్వారా. కానీ శరీరం జడం, దానంతట దానిగా అది అనుభవించలేదు. ఊరికే ఉన్న ఆత్మ అనుభవించలేదు. ఎప్పుడైతే శరీరం మనస్సు ఏర్పడిందో అక్కడ లోపల ఆల్రెడీ ఉన్నటువంటి చైతన్యం పురుష సాక్షి చైతన్యంగా అవడం వలన అహం అని ఎరుక వచ్చింది. ఆ ఎరుక రాగానే ఈ మనస్సు చేతనమైంది, మనస్సు వల్ల శరీరం చేతనమైంది. చూడండి, అర్థమవుతుందా? ఇదేంటి కథ కాదండి, నిజంగా జరుగుతున్నది ఇది. ఎప్పుడైతే అహం అహం ఎరుక వచ్చేస్తుందో రాగానే ఏమైందో తెలుసా? ఇక్కడ మనస్సుకి చేతనం వచ్చేసింది. జడమైన మనస్సు, జడమైన శరీరం కదలికొచ్చింది శరీరంలో. మనస్సులో ఆలోచనలు, నేను నేను అనే ఎరుక రాగానే ఈ అహం అనేటటువంటి నేను ఏం చేసింది? ఈ చైతన్యాన్ని మర్చిపోయింది. ఈ అహం శరీరానికి అతుక్కుపోయింది, మనస్సుకి అతుక్కుపోయింది. మనస్సు శరీరానికి ఉన్న ధర్మాలని తానుగా తీసుకున్నది. అది చేసిన పొరపాటు, మిస్టేక్. చూశారా? ఇది ఎక్కడ చెప్తారు మనకు? వేదాంతంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మనకు. ఏమని చెప్తున్నారు? ఈ చైతన్యం అనే దాని వలన ఈ జడమైన శరీరం, మనస్సు, ఈ రెండు కూడా వస్తువుని చూస్తున్నాయి, తెలుసుకుంటున్నాయి. ఇప్పుడు శరీరం తెలుసుకుంటోందా, మనసు తెలుసుకుంటోందా, ఆత్మ తెలుసుకుంటున్నదా? ఆత్మ ఆత్మగా తెలుసుకోలేదు, శరీరం మనస్సు జడం అవి తెలుసుకోలేదు. శరీరం మనస్సులో ఉన్న చైతన్యం ద్వారా ఏర్పడిన అహం నేను ఎరుక, ఆ ఎరుక సాక్షి చైతన్యమే జీవుడు అని పేరు. అంతటా ఉంటే పరమాత్మ, ఈ శరీరంలో ఉంటే జీవాత్మ. ఎలాగైతే ఇందాక చెప్పాను, అంతటా ఉన్న స్పేస్ అయితే టోటల్ స్పేస్, కొండలో ఉంటే పాట్ స్పేస్ ఘటాకాశ, అంతటా ఉంటే మహాకాశ, హాల్లో ఉంటే హాల్ స్పేస్. పేరు మారిపోయింది. ఏమండి పేరు మారింది? స్పేస్లో ఏమన్నా మార్పు ఉందా? చోటులో మార్పు లేదు, గోడలు మారుతూ ఉన్నాయి, రూపాలు మారుతున్నాయి, కానీ ఆకాశంలో మార్పు లేదు. మార్చగలరా దాన్ని? మార్చలేరు. ఎందుకంటే రూపం లేని దాన్ని ఎట్లా మారుస్తారు? వికారం లేదు దానికి, దీనికే వికారం. ఇది మారుతుంది, చోటు మారదు. అదేవిధంగా శరీరం మారుతుంది, మనస్సు మారుతూ ఉంటుంది. వికారం చెప్పాం కదా ఇందాక, గుణాల వల్ల మారుతూ ఉంటుంది. కానీ ఆత్మకి గుణాలు లేవు, అది వికారము కాదు, ఒక ప్రోడక్ట్ కాదు, మారదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ జడమైనటువంటి ప్రకృతి అయినటువంటి శరీరము మనస్సు ఒరిజినల్ గా జడం, ఇనర్ట్, అది నేను అని చెప్పుకోవడం మీకు ఇష్టమా? లేదు, దీని చైతన్యం చేసినటువంటి ఈ యొక్క పురుష చైతన్యం, ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం నేను అని చెప్పుకోవడం మీకు ఇష్టమా? అదొక్కటి చెప్పండి. అబ్బా, సాక్షి చైతన్యం అని చెప్పుకోవడానికి ఇష్టపడతాం, గాని జడమైనటువంటి శరీరం, మరణం ఉంది దీనికి, ముసలితనం ఉంది, వ్యాధి ఉన్నది, ప్రాణమయానికి ఆకలి దప్పిక, మనస్సుకి శోక మోహ, చాలు కదా దోషాలు. ఈ ఆత్మ చైతన్యానికి మరణం లేదు, ముసలితనం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, మోహం లేదు. ఎంత గుడ్గా ఉంచుకోండి, చాలా బెస్ట్ గుడ్. ఏమండి, దేనికి ఉపయోగపడదు కదా, ఇక్కడ ఉంటే ఉపయోగపడుతుంది. కనుక ఇప్పుడు శరీరం కావాలా వద్దా మీకు? శరీరంలో ఉంటూనే, శరీరాన్ని ఉపయోగించుకుంటూనే శరీర మరణం నాది కాదు, శరీర ముసలితనం నాది కాదు, నేను ఆత్మని విడిగా ఉంటే ఉపయోగపడను, శరీరం ద్వారా ఐ ఎంజాయ్. చూడండి, అది లీల అంటే. జ్ఞానికి ఇది ఒక స్పోర్ట్. అర్థమైందా? శరీరం నేననుకుంటే బాధ, ఇంట్లో ఉంటూ ఆనందించు, చోటుని ఆనందించు, అంతేగాని గోడకి క్రాక్ అయింది, అదైంది, లీక్ అయింది, ఇట్లా బాధపడుతూ కూర్చుంటే అది అంతే, దాని లక్షణం అది, కొద్ది రోజులు పోతే క్రాక్ అవుతుంది అంతే. చీర పురుగులు వస్తూ ఉంటాయి చుట్టూ, ఇవన్నీ ఏమో వస్తుంటాయి రకరకాల బాధలు. ఈ చోటు చూడండి, ఏమీ కాదు. అందుకని నేను దాని మీద మమకారం పెంచుకోవాలి, ఇది అంతే. చూడండి శ్లోకం. ఇప్పుడు ఆత్మ సాక్షి చైతన్యం పురుష భోక్తృత్వే హేతు ఉచ్యతే. ఈ భోక్తృత్వం అనుభవించడం, ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ అనుభవించడానికి, ఎక్స్పీరియన్స్ పొందడానికి జడమైన శరీరం అనుభవిస్తున్నదా, జడమైన మనసు అనుభవిస్తున్నదా అన్న, చైతన్యం ఉండడం వలన సాక్షి చైతన్యం ఈ అనుభవానికి కారణం అంటున్నారు. హేతు కారణం ఉచ్యతే. దేనికి కారణం? సుఖ దుఃఖాన, సుఖానికి దుఃఖానికి. ఈ చైతన్యం లేకపోతే ఈ క్లిప్పుకి ఏం ప్రాబ్లం అండి? సుఖము లేదు, దుఃఖము లేదు దీనికి, అవునా? దీనికి సుఖము లేదు, దుఃఖము లేదు, ఎందుకంటే సూక్ష్మ శరీరం లేదు. ఇక్కడ సూక్ష్మ శరీరం ఉన్నది, అందువల్ల ఆ చైతన్యం ఉండడం వల్ల దోమ కుడితే సుఖమా దుఃఖమా? దుఃఖం. చల్లటి గాలి వీస్తే సుఖం. ఈ సుఖం దుఃఖం ఈ శరీరం ద్వారా, ఈ శరీరానికి తగులుతున్న గాలి. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, వాసన చూసా, బాగుంది, చాలా బాగుంది, కలర్ ఇస్ సో బ్యూటిఫుల్ అని అన్నాం. ఈ యొక్క సుఖం అనేది అనుభవానికి వస్తున్నది కదా, ఈ జడమైన ముక్కుకు వస్తున్నదా, జడమైన మనస్సుకు వస్తున్నదా? ఈ సుఖం రావడానికి కారణం ఎవరై ఉండాలి? సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యం ఈ జడమైన మనస్సుని చేతనం చేసి, సాక్షి చైతన్యం ఈ జడమైన శరీరాన్ని మనస్సు ద్వారా చైతన్యం చేసి ఈ సుఖాన్ని దుఃఖాన్ని కారణం అవుతున్నది, సుఖ దుఃఖానికి కారణం అవుతుంది. ఇది సుఖం అనుకోండి, దోమ పుడితే దుఃఖం, ఇప్పుడు ఈ క్లిప్ని దోమ కొట్టగలదా? ఈ క్లిప్ ఈ పుష్పాన్ని అనుభవించగలదా? వాసన బాగుంది అని అంటుందా? అనలేదు. ఎందుకంటే ఇక్కడ సూక్ష్మ శరీరం మనస్సు లేదు, వ్యక్తం కావడం లేదు. అందువల్ల చేతనం లేదు, అవేర్నెస్ లేదు, ఎరుక లేదు. నేను క్లిప్పు, నేను క్లిప్పుకి ఎరుక ఉన్నదా? లేదు. ఇక్కడ ఎరుక ఉన్నది, మీ అందరిలో కూడా ఎరుక ఉన్నది. అందుకని ఈ పుష్పం చూపించగానే ఇది ఏం పుష్పం అంటే మీ అందరికీ ఎరుక. ఏమిటి? అవేర్ ఆఫ్, ఆర్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఫ్లవర్? వాట్ ఫ్లవర్? ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్. మీ అందరికీ ఎరుకే కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా. మరి క్లిప్కి ఎందుకు తెలియదు? తెలుసా నీకు కూడా? అంటే ఈ క్లిప్కి మీకు ఏమిటి డిఫరెన్స్? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండున్నాయి. ఆ సూక్ష్మ శరీరం చైతన్యమై చేతనమై ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరానికి చేతనం చేసి అప్పుడు ఆ కళ్ళ ద్వారా ముక్కు ద్వారా చూసి అనుభవించి తెలుసుకుంటున్నది సుఖంగా. కనుక ఇప్పుడు ఆత్మ సాక్షి చైతన్యం ఉండడం వలన కారణమైన హేతు ఉచ్యతే సుఖ దుఃఖాన పురుష హేతు ఉచ్యతే. అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలో చూడండి. ఆకాశం చెప్పి, పాట్ స్పేస్ చెప్పి, హాల్ స్పేస్ చెప్పి ఎందుకండి ఇవన్నీ అన్నారు? అట్లా చెబితే గాని ఈ యొక్క శరీరం మనస్సు కార్యకరణ కర్తృత్వే ప్రకృతి హేతు సుఖదుఃఖాన పురుష హేతు ఉచ్యతే. ఇది ప్రకృతి, అంతటా ఆల్రెడీ చైతన్యం ఉండడం వల్ల ఇది చేతనం అయింది. ఆ చైతన్యం వలన సుఖం దుఃఖం రెండు కలుగుతున్నాయి. ఇప్పుడు ఈ సుఖ దుఃఖం అనేది నిజంగా సత్యమా మిథ్య? అది వద్దులేండి. ఇంకా సుఖం బాగుంది ఇంతటితో ఆపండి, మిథ్య అంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత శ్లోకం చదువుదాం పోనీ, వద్దంటే ఏం చేస్తాం? ఓకే. పురుష ప్రకృతి స్థోహీ భుంక్తి ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. జాగ్ర స్వప్న సుషుప్తి. మనకు జాగ్రత్త మేలుకొరడం వేకింగ్ స్టేట్, స్వప్న డ్రీమ్ స్టేట్ కలగంటాం, సుషుప్తి నిద్రపోతాం. ఈ మూడు అవస్థలు కూడా ప్రకృతి శరీరానికి సంబంధించినవి. చైతన్యం దానికి జాగ్రత్త అవస్థ లేదు, కళావస్థ లేదు, నిద్రపోయే అవస్థ లేదు, ఏ అవస్థలు లేవు. అందుకనే నిద్రపోయేటప్పుడు కూడా ఈ శరీరం అక్కడ అవేర్నెస్ ఉంటుంది, చైతన్యం ఉంటుంది. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి. చిద్రూపి అంటే ఎవరు? కాన్షియస్నెస్, సాక్షి చైతన్యం. పరదేవత అల్టిమేట్ ట్రూత్ భగవతి శ్రీరాజ రాజేశ్వరి. కనుక ఈ చిద్రూపి అనేటువంటిది లలిత సహస్రనామంలో వస్తుంది. చిచ్చేతనా శక్తి అని వస్తుంది, చూడండి లలిత సహస్రనామంలో. చిత్ జడ గ్రంథి అంటారు. కనుక చేతనం అనేటువంటిది ముఖ్యం. శరీరం చేతనం అనేది తాను తానుగా ఏమీ అనుభవించలేదు. శరీరం మనస్సు జడం అవి ఏమీ అనుభవించలేవు. ఈ రెండిటి యొక్క కలయిక మిశ్రం అహం ఎరుక వస్తున్నది. ఈ ఎరుక వచ్చినప్పుడు ఈ మిశ్రాన్ని విడివిడిగా చూడగలగాలి. మిశ్రంలో ఉంటూనే మిశ్రాన్ని తెలుసుకోవాలి. చీర కట్టుకొని నేను చీర కాదని చెప్పగలవా లేదా? షర్టు వేసుకున్నాం, నేను షర్టు కాదని తెలుసా లేదా? నేను షర్టు కాదని చెప్పడానికి షర్టు తీయాలా? అవసరం లేదు కదా. షర్టు వేసుకొని నేను షర్ట్ కాదు. ఏమండి వేసుకొని ఎట్లా చెప్తామండి? ఎందుకు చెప్పకూడదు? వేసుకొని నేను షర్ట్ కాదని చెప్పచ్చు. అలాగే ఆత్మనైన నేను సాక్షి చైతన్యాన్ని, ఈ శరీరాన్ని తొడుక్కొని మనసును తొడుక్కొని, నిజంగా తొడుక్కున్నానా? అసలు నేనేమైనా ప్రవేశించాను అందులో? పాపం ఆకాశం ఏమైనా ప్రవేశించిందండి హాల్లో? హాల్ రావడానికి ముందే ఆకాశం ఉన్నది. స్పేస్ ఎంట్రీ అన్నారేమన్నా? నేను హాల్లో ప్రవేశించాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు, నేను హాల్లో ప్రవేశించాను. ఇప్పుడు హాల్లో నేను ప్రవేశించానన్నప్పుడు ఆత్మ ప్రవేశించిందా శరీరం ప్రవేశించిందా? శరీరం ప్రవేశించింది. అప్పుడు నేను ప్రవేశించానన్నప్పుడు అది లక్ష్యార్థ అయ్యా, లక్ష్యార్థనేనా వాచ్యార్థనేనా? వాచ్యార్థం నేను. 100 marks అందరికి. అయినప్పటికీ కూడా జడమైన శరీరం ప్రవేశించలేదు. ఇనర్ట్ బాడీ కెనాట్ ఎంటర్ ద హాల్. అప్పుడు నేను ప్రవేశించానన్నప్పుడు ఆత్మ కూడా ప్రవేశించిందా? ఆత్మ ఆల్రెడీ ఇస్ దేర్. ఇప్పుడు ఈ హాల్లోకి కొండ వచ్చిందండి. నేను క్లాసుకు వచ్చినప్పుడు కొండ తీసుకొచ్చాను, కుండ తీసుకొచ్చాను. హాల్లో స్పేస్ ఉన్నది, కుండలో స్పేస్ నేను తీసుకొచ్చి పెట్టానా? కొంచెం కష్టంగా ఉంది స్వామి గారు, కొంచెం ఆలోచించండి. చూడండి శ్లోకం చూడండి. పురుష ప్రకృతిస్థ, ఇప్పుడు అర్థం చూడండి. పురుష చైతన్యం ప్రకృతిస్థ, శరీరం మనస్సు అనేటటువంటి ప్రకృతి లోపల ఉన్నప్పుడు, ఇది ఏర్పడినప్పుడు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని వదిలిపెట్టి జనం అంతా ఎట్లా కాలం గడుపుతున్నారు అనిపిస్తుంది కదా మీకు. అయ్యో మా పిల్లలు వినలేదే, మా ఆయన వినలేదే, మా ఆవిడ వినలేదే అని అనిపిస్తుంది చాలా మందికి. వాళ్ళు కూడా వింటే బాగుండే. వినరు, అంత తేలిక వినరండి. దానికి ఎంతో పూర్వ జన్మ జన్మల పుణ్యం ఉంటే వింటారు. అట్లని మిమ్మల్ని నిరుత్సాహపరచదలుచుకోలేదు నేను. నిరుత్సాహపరచడం కోసం కాదు, అంటే ఎంత ఉన్నతమైనటువంటి జ్ఞానం ఇది, దీన్ని పొందడానికి ఎంత పుణ్యం చేసుకుని ఉంటే అర్హత వస్తుంది. అది వినేటప్పుడు మనకు తెలుస్తుంది, అరే వాళ్ళకి తెలియకపోయిందే అని అనిపిస్తుంది. మీరు వినండి ముందు, మీరు అర్థం చేసుకోండి. పురుష చైతన్యం సాక్షి చైతన్యం, అంతటా ఉంటే చైతన్యం, ఇక్కడ ఉంటే సాక్షి చైతన్యం. ప్రకృతి స్థ, ప్రకృతి అంటే ఏం చెప్పాం? శరీరం మనస్సు. ప్రకృతి స్థ, స్థ అంటే ఉండడం లోపల. ప్రకృతి స్థ, స్థ అంటే లోపల ఉండడం, ఎన్క్లోజ్డ్ అంటాం. స్థ ఎన్క్లోజ్డ్ ఏం చేస్తాడు? భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. భుంక్తే ఈ జీవాత్మ, ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరంలో లభిస్తూ ఉంటుందో సాక్షి చైతన్యానికి జీవాత్మ అని పేరు. ఆ జీవాత్మ ఏం చేస్తాడు? భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. భుంక్తే అంటే అనుభవించడం, ఎక్స్పీరియన్స్ అంటారు. భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి వలన పుట్టినటువంటి గుణములను. గుణాన్ ప్రకృతి జాన్, ప్రకృతి జాన్ అంటే శరీరం మనస్సుని. ప్రకృతి జాతాన్, ప్రకృతిజాన్. గుణములు ప్రకృతి వలన పుట్టినటువంటి గుణములను, గుణములను అంటే ఏం చెప్పాను ఇందాక, వస్తువులను, గుణాన్. ఇక్కడ గుణములు అంటే ఆ యొక్క సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి వస్తువులను అనుభవిస్తాడు. భుంక్తే, ఎటువంటి సంఘం లేకుండా వాటితో అటాచ్మెంట్ ఉండదు, వితౌట్ ఎనీ సంఘ. ఇక్కడ భుంక్తే అంటే నిజంగా ఏదో అనుభవిస్తాడని కాదు, సాక్షి రూపంగా విట్నెస్ చేస్తూ ఉంటాడని అర్థం. సాక్షి రూపంగా చూస్తూ ఉంటాడు, విట్నెస్సర్ అని అర్థం. విట్నెస్సర్ ఐది సాక్షి అలోన్. తెలుసుకుంటున్నాం కదా, ఎరుక ఇది తెల్ల పుష్పము అని ఎరుక. ఇప్పుడు తెలుసుకోవడం అనుకుని దాన్ని మనం ఏం చెయ్యక్కర్లా, నేనేం చెయ్యకుండానే నేను ఐఎమ్ విట్నెస్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, మన ముందు ఒక అద్దం పెట్టారు, అద్దం పెట్టగానే మీ యొక్క రూపం అందులో ప్రతిఫలించింది కదా, రిఫ్లెక్ట్ అయిందా, దానికి మీరేం చేశారు, ఏం చేయలేదుగా. మీరేమైనా ఎంటర్ అయినారా అద్దంలో? అది నా సమక్షంలోకి రాగానే నేను అందులో ప్రతిఫలిస్తాను, అంతేగాని నేనేం చేయలేదు, నేనేం చెయ్యక్కర్లేదు. అదేవిధంగా ఆత్మ చైతన్యం ఎప్పుడైతే మనస్సు శరీరం ఏర్పడుతుందో ప్రకృతి వలన, నేను ఆల్రెడీ ఉండడం వలన అక్కడ ప్రకృతి స్థ భుంక్తే గుణాన్, ఆ శరీరంలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి ఆ సత్వ రజస్తమో గుణాలతో కూడిన ప్రకృతితో కూడినటువంటి శరీరం మనసి ప్రకృతి వలన పుట్టినాయి కదా, వాటి గుణాలని నేను సాక్షి రూపంగా చూస్తూ ఉండడమే భుంక్తే అంటే అర్థం. అంతేకంటే అనుభవించడం కాదు, ఆత్మ ఏమీ అనుభవించదు పాపం. విట్నెస్ సర్, సాక్షిగా చూడడం, సాక్షిగా మాత్రం నేను వాటిని అలా చూపిస్తూ ఉంటాను. అది ఇక్కడ భుంక్తే అంటే ప్రకృతిజాన్ గుణాన్, ప్రకృతిత జాతాన్ గుణాన్, సుఖ దుఃఖములను ఆ గుణములను సత్వగుణ సుఖ వృత్తి. ఇప్పుడు మన మనసులో సుఖవృత్తి చూడండి, ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఇది ముక్కు దగ్గర పెట్టుకోగానే ఎంత బాగుంది వాసన, సుఖం అనిపించింది, థాట్, సుఖవృత్తి, ప్లెజెంట్ థాట్. ఈ ప్లెజెంట్ థాట్ అని ఎవరికి తెలుసు, హూ ఇస్ ద అవేరర్ కాన్షియస్ ఆఫ్, అది భుంక్తే అంటే అక్కడ సాక్షి చైతన్యం. ఐఎమ్ ద విట్నెస్సర్ ఆఫ్ దట్ ప్లెజెంట్ థాట్ రైజింగ్ ఇన్ ద మైండ్. ఐ ది కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం. ఆ ప్లెజెంట్ థాట్ వచ్చినప్పుడు మనసులో ప్లెజెంట్ గా ఉన్నది అని అవేర్నెస్. ఐ అవేర్నెస్, ఐ అవేర్నెస్ ముక్కుకు వచ్చిందా, మనసుకు వచ్చిందా, శరీరానికి వచ్చిందా, పుష్పానికి వచ్చిందా? ఆ ఎరుక అనేది ఆ వృత్తి, చేతన వృత్తి, మనస్సు చేతనమైంది, శరీరం చేతనమైంది. శరీరం ఈ పువ్వును లిఫ్ట్ చేసింది, ముక్కు దాకా తీసుకువెళ్ళింది. ఆత్మ ఏమన్నా చేసిందా ఇప్పుడు? ఏమి చేయలేదు. అది భుంక్తే అంటే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అంటే విట్నెస్సర్ అని అర్థం. విట్నెస్ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఎరుక అని అర్థం. ఇప్పుడు ఆ ఎరుక ముఖ్యమా, జడమైన పుష్పం ముఖ్యమా, జడమైన మనస్సు ముఖ్యమా, జడమైన ఇంద్రియం ముఖ్యమా, జడమైన శరీరం ముఖ్యమా, మీరే చెప్పండి. చేతనమైనటువంటి ఆత్మ ఎరుక అనేది శరీరం మనస్సు లేకుండా ఎరుక రాదు. శరీరం మనస్సు ఇంద్రియాలు లేకుండా ఎరుక అనేది ఏర్పడదు, అవేర్నెస్ అనేది ఏర్పడదు. అవేర్నెస్ ఎరుక అనేది రావాలంటే చైతన్యంలో ఇది ఉండాలి. ఇప్పుడు అద్దం లేకుండా మీ యొక్క ముఖం ప్రతిబింబం కనపడుతుందా? మీ ముఖం కనపడాలంటే ఏం కావాలి? ఎంత అందంగా ఉన్నా మీరు మీ ముఖాన్ని మీరు చూసుకోలేరు. కనుక మీ ముఖం ఒక ప్రతిబింబం ఏర్పడాలంటే అద్దం కావాలి. అదేవిధంగా ఆత్మ చైతన్యమైన నేను సాక్షిగా, ఎరుకగా, అవేర్నెస్ గా వ్యక్తం కావాలంటే నాకు శరీరం కావాలి, మనస్సు కావాలి. అది నా ప్రకృతి, మాయాశక్తి నాది. కనుక దాంట్లో నేను వ్యక్తం అవుతాను. కనుక ఇందులో ఏది ముఖ్యమనేది తెలుసుకోండి. ఇదంతా శరీరము, మనస్సు, ఇంద్రియాలు, భోగించ వస్తువులు. అదేవిధంగా రుచి, శబ్దం, ఏదైనా సరే పంచ ఇంద్రియాలతో మనం అనుభవించేవన్నీ కూడా ఇదే వరుస. ఇది చదవకుండా, తనను తాను తెలుసుకోకుండా ఎంఎస్ చదువుతాడు, ఎంఈ చదువుతాడు, బీటెక్ చదువుతాడు, ఎంబీఏ చదువుతాడు, లా చదువుతాడు, డాక్టర్ చదువుతాడు, దేశాలన్నీ తిరుగుతాడు. పదమూడో అధ్యాయం చదవకుండా, తెలుసుకోకుండా చెప్పండి మీరే, ఆ చదువు ముఖ్యమా, ఈ చదువు ముఖ్యమా? ఇప్పుడు మీరే డిసైడ్ చేయగలరు. ఇక్కడ ఇప్పుడు మీరు గొప్పవాళ్ళ, మీ పిల్లలు గొప్పవాళ్ళ. మా అబ్బాయి చాలా నాలెడ్జ్ అండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ నాలెడ్జ్ గొప్పదా, వాళ్ళ నాలెడ్జ్ గొప్పదా? వాళ్ళు చదివేదంతా మ్యాటర్, మీరు చదివేది చైతన్యం గురించి, మీ గురించి. కనుక కనుక ఏమిటి, ఈ లోపల టైం అయిపోయింది, వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరిః ఓం. యో నమః హరిః ఓం.